గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు సిరియా సైన్యాధిపతి అయినటువంటి నాయమానును గురించి కొంత మీతో మాట్లాడాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ వృత్తాంతము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడయ్యాను. అతడు పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారతటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునద్దుకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియారాజు, నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞయించను. గనక అతడు 20 మణుగుల వెండియు 120,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడినా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు నా యొద్ద ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఇట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుట నేను. ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగానున్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్సరును ఇస్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధినందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇస్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, యవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. ఇస్రాయిలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీవు తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను, అతడు ఒప్పకపోయెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక భాగములో సిరియా రాజునకు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనున్న అతని గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇతడు మిలిటరీ జనరల్, సైన్యాధిపతి కాబట్టి అతనికి చాలా పరువు ప్రతిష్ట అనేటువంటిది ఉండేది. తాను పరాక్రమశాలి అయి ఉన్నాడు. అంతేకాదు, తాను సాధించినటువంటి ఘనతల వలన, అంటే యుద్ధములలో తాను చూపినటువంటి ఆ ప్రజ్ఞ వలన, రాజు యొక్క గుడ్ లుక్స్లో కూడా అతను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సిరియన్లు ఇస్రాయేలు దేశం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నుండి ఒక చిన్న పిల్లను తీసుకుని వచ్చారు. ఆ చిన్నపిల్ల ఈ నయమాను యొక్క భార్య దగ్గర ఉండి పరిచారం చేసేటువంటి పిల్లగా ఉంటూ ఉండేది. నయమాను సూర్యుడే గాని నయమానుకు కుష్టు వ్యాధి ఉండినది. దీనిని గమనించినటువంటి ఈ పిల్ల దానిని చూచి యజమానురాలితోటి ఏమన్నదంటే, అయ్యగారు మా యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఉండి ఉంటే అంత బాగుండును అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ ప్రవక్త ఎన్నో గొప్ప కార్యములు చేసినటువంటి వాడు, మన యజమానుని కూడా ఆయన స్వస్థపరచగలిగినటువంటి వాడు అని అమ్మగారికి చెప్పింది. చెప్తే అమ్మగారు అయ్యగారి దగ్గర చెప్తే ఇతను తాను లేచి నేరుగా ప్రవక్త యుద్ధకు వెళ్ళవచ్చును, తన అవసరత ఏంటో చెప్పుకొనవచ్చును, తనకున్న పరిస్థితిని చెప్పి తనకు కావలసినటువంటి విషయాన్ని నేరుగా ఆ ప్రవక్తతో పంచుకొనవచ్చును. అయితే ఈయన ఏం చేశాడంటే, ఈయన జనరల్ కదండి, మిలిటరీ జనరల్ కాబట్టి ఆయన హోదాకు తగినట్టుగా ఈయన నేరుగా వెళ్ళకుండగా రికమెండేషన్ లెటర్ కోసం ఈయనకన్నా పెద్దవాడైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుకు ఈ విషయాన్ని చెప్పాడు. షోంబురాన్లో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త నా కుష్టు రోగమును బాగు చేయగలడని ఇలా నేను విన్నాను, కాబట్టి నాకు ఒక లెటర్ ఇచ్చినట్టయితే నేను ఆ లెటర్ ద్వారా ఆయన అప్రోచ్ అవుతాను అని చెప్పాడు. సరే, రాజు యొక్క గుడ్ లుక్స్లో ఉన్నటువంటి ఈ జనరల్ కాబట్టి వెంటనే సిరియా రాజు ఏం చేశాడంటే, మంచి లెటర్ రాసి దానితో పాటు బహుమానములను ఇచ్చి ఒక దాసుని ద్వారా ఎవరికి పంపాడంటే ప్రవక్త కాదు పంపింది, ఆ దేశపు రాజునకు లెటర్ పంపాడు. ఎందుకంటే ఆయన హోదా కూడా రాజు కాబట్టి రాజులు రాజుని అప్రోచ్ అవుతారు. కాబట్టి సిరియా రాజు ఇస్రాయేలు రాజుకు బహుమానములతో పాటు ఉత్తరం అనేటువంటిది రికమెండేషన్ లెటర్ పంపడం జరిగింది. ఈ ఇస్రాయేలు రాజు ఎప్పుడైతే ఈ రికమెండేషన్ లెటర్ చూచాడో ఆయనకి ఏమీ అర్థం కాలేదు. దానిలో వ్రాయబడినటువంటిది ఇదేంటంటే, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపియున్నాను అని వ్రాయబడి ఉన్నది. ఈ లెటర్లో అక్కడ ఉన్నటువంటి ప్రవక్త బాగు చేయగలడని, ఆ ప్రవక్తకు నీ ద్వారా ఒక రికమెండేషన్ లెటర్ పంపాలి అని ఇట్లాంటిది ఏమీ లేదు. ఏమనున్నదంటే నేరుగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపి ఉన్నాను అని రాయబడి ఉన్నది. నీదెవరిని బాగు చేయటానికి కుష్ఠరోగాన్ని చూడండి, ఈయన నాతో పేచీ పెట్టుకొని నా పైన కాలు దువ్వటానికి యుద్ధానికి రావటానికి ఎలాంటి పద్ధతులు వెతుకుతూ ఉన్నాడో అని చెప్పి ఇస్రాయేల్ రాజు గారు కంగారు పడిపోయి ఆయన ఏం చేశాడంటే బట్టలు చింపుకున్నాడు. ఇస్రాయేల్ రాజు గారు చింపుకొని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విషయము ప్రవక్త అయినటువంటి ఎలీషాకు తెలిసింది. ఎలీషా ఏమన్నాడంటే, ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి, ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిము అని రాజునకు వర్తమానము పంపెను. అప్పుడు ఈ ప్రవక్త ఏం చేశాడంటే, నువ్వెందుకయ్యా బట్టలు చింపుకుంటావు, ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతను తెలుసుకోవలసి ఉన్నది, ఆయన నా దగ్గర పంపు అని చెప్పి ఈయన కబురు పెట్టాడు రాజుకి. కబురు పెడితే అప్పుడు కొంచెం నెమ్మదించి రాజు ఏం చేశాడంటే, ఇదిగో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళినట్లయితే ఆయన నిన్ను బాగు చేయగలడు, అంతేగాని నన్ను బాగు చేయమంటాడేంటి మీ రాజు, ఇదిగో ఆయన రమ్మంటున్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళండి అని ఈ నాయమానుకు తెలియజేశాడు. నాయమాన్ ఏం చేశాడంటే గుర్రములతోనూ రథములతోనూ వచ్చాడు. పాపం, ఎందుకంటే హోదా కదండి ఆయన జనరల్ గారు, స్ట్రోక్ అయినప్పటికి జనరల్ గారు కాబట్టి గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉన్నాడు. చాలాసార్లు జరిగేటువంటిది ఏంటంటే, ఇలాంటి పెద్ద వ్యక్తి వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా దూరం ముందుకు వెళ్ళి ఆయనను అక్కడో రిసీవ్ చేసుకొని మేళతాళాలతోనూ ఆయనకి చాలా సత్కారాలు చేసి ఆయనకి చాలా మర్యాదలు జరిపి సాదరంగా ఇంటికి ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాంటిదే ఈ నయమాను ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే తీరా ఇంటికి వచ్చి వాగిట ఆయన రథముతోనూ గుర్రములతోనూ నిలిచే వరకును అసలు ఎలీషా ఇంట్లోంచి బయటకేరాలా, వాకిట్లో మనుషులు తిరిగేటువంటి వాళ్లే లేరు. సరే, ఎప్పుడైతే ఈ రథము చప్పుడు కుర్రాల్చప్పుడు వినపడిందో నయమాన్ వచ్చి ఇంటి వాకిట్లో నిలిచాడని తెలిసిందో ఎలీషా తన దాసుని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, ఇదిగో నయమాన్ గారు వచ్చినట్లున్నాడు, ఈ యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము. నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అది ఒక దూతను పిలిచి, ఇదిగో ఆయన్ని వెళ్ళి ఆ యోర్దాన్ ఉన్నది కదా, ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి స్నానం చేయమని చెప్పు. ఆ తర్వాత ఆయన యొక్క శరీరం శుద్ధము అయిపోతుంది, అంటే స్వస్థత పొందుతాడు అని చెప్పి దూతను బయటికి పంపించాడు. ఈయన అసలు బయటికే రాలేదు ఇంటి ఆయన. కాబట్టి దూత బయటకు వచ్చాడు. వచ్చి, ఇదిగోండి అయ్యగారు ఇలా చెప్పమన్నారు, మీరు వెళ్ళి ఈ యోర్దాన్లో 7 సార్లు మునిగి చూచినట్లయితే మీరు శుద్ధుడవుతారని చెప్తా ఉన్నారు, కాబట్టి ఆ రకంగా చేయమని చెప్తున్నారు అయ్యగారు అని చెప్పాడు. అతను మాయమైపోయాడు. దీంతో నయమాన్కు చాలా కోపం వచ్చేసింది. ఆయన ఏమనుకున్నాడంటే, నేను సిరియా యొక్క సైన్యాధిపతినై ఉన్నాను, ఇలాంటి వాడి ఇంటికి రావటమే నేను చాలా తగ్గింపుతో ఇక్కడికి రావటం, నేను రాజు లేకపోతే సైన్యాధిపతులు ఆ హోదాలో వాళ్ళ ఇద్దరు తిరగలసినటువంటి వ్యక్తిని, ఇతనికి కనీసపు మర్యాద కూడా తెలిసినట్లేదు, ప్రవక్త అయితే అయి ఉండవచ్చును, దగ్గరికి వస్తే ఆయన ఇంట్లోంచి బయటికే కనీసం రాకుండగా ఆయన ఏదో నేను బయటకు వచ్చి నాకెక్కడైతే రోగం అన్నదో అక్కడేదో చేయిబెట్టి ప్రార్థన చేసి నన్ను పంపుతాడు, మర్యాదలు చేసి పంపుతాడు అన్నట్లుగా నేను ఆశించాను. అయితే అసలు ఇంట్లోంచి బయటికి రాకుండా పనుడితో కబురు పెడతాడా అని ఒళ్ళు మండిపోయి అతను ఏం చేశాడంటే రౌద్రుడైపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, అతని దాసులలో ఒక దాసుడు అతని దగ్గరకు వచ్చి, అయ్యా మీరు వెళ్ళారు కదా, ఏమయ్యింది, వెళ్ళటం ఏంటయ్యా, అతనికి అసలు మేనర్స్ తెలుసా అని ఏమి మండిపడ్డాడో మనకి ఏమి తెలియదు ఆ విషయాలన్నీ. అయితే ఈ దాసుడు నెమ్మదిగా ఏమని చెప్పాడంటే, బాబు నీకున్నటువంటిది రోగము, నీకు కావలసినటువంటిది స్వస్థత, ఏ విధంగా స్వస్థత పొందుతావు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. నువ్వు వెళ్ళి చెయ్యి, నీకు అవసరం అన్నది కదా, నీ అవసరం నువ్వు మీట్ అవ్వాలి కదా, కాబట్టి చెయ్యి, దానిలో తప్పేంటి, నీ అవసరం తీరాల్సినటువంటిది ఆయనకి కాదు నీకు తీరాలి, కాబట్టి చేయటంలో తప్పేంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మందు ఇస్తాడు, ఈ మందు కాదు నాకు ఇంకో మందు ఇవ్వు అని అంటే దానికి ప్యారలల్ గా ఏమైనా మెడిసిన్ ఉంటే అది ఏమైనా ఇస్తాడు అంతే తప్ప నువ్వు కోరిన మందు రాయమంటే రాయడు కదా ఆయన. కాబట్టి నెమ్మదిగా విడమరిచి చెప్పేటప్పటికి అప్పుడు బుర్రకెక్కింది నయమాన్కి. ఏమి చేశాడంటే మళ్ళా తగ్గించుకొని తాను వెళ్ళి ఆ దైవదాసుడు చెప్పినట్లుగానే యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు ఆయన యొక్క దేహము పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడైనట్లుగా తాను గమనించాడు. అంతకుముందు ఏమనుకున్నాడంటే, ఎక్కడికి వెళ్ళి ఏదో కాలువలో మునగమంటాడా, మా దేశంలో కాలువలేమి లేవా, మా దేశంలో ఉన్నటువంటి కాలువల కంటే ఆ యోర్దాన్ గొప్పదా, దానికి ఏమైనా ప్రాముఖ్యత ఉన్నదా, ఈ రకంగా ఆలోచించినటువంటి వాడు ఈ దాసుడు చెప్పిన తర్వాత గ్రహింపు నొందినటువంటి వాడే. తాను పశ్చాత్తాపపడి తిరిగి తనను తాను తగ్గించుకుని తాను వెళ్ళి ఎలీషా చెప్పిన ప్రకారము జరిగించినప్పుడు తన యొక్క దేహము స్వస్థతను అందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేహము ఎప్పుడైతే స్వస్థతను అందిందో తన యొక్క అవసరం తీరిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు సైన్యాధిపతిగా తాను ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చును, సిరియా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వారి యొద్దకు వెళ్ళి ఉండవచ్చును, పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చును, ఎంతో మందిని సంప్రదించి ఉండవచ్చును, ఎన్నో మందులు వాడి ఉండవచ్చును, రకరకాలైనటువంటి వైద్య పద్ధతులు ఉపయోగించి ఉండవచ్చును, కానీ తనకు స్వస్థత లేదు. అయితే ఇక్కడ 7 సార్లు మునిగిన తర్వాత తను స్వస్థత పొందేటప్పటికి తన హృదయంలో ఆనందము సంతోషమే కాకుండా తాను స్తుతిని తెలియజేస్తూ ఆ యొక్క దైవదాసునికి బహుమానమును పంపి ఈ సమయంలో చాలా కృతజ్ఞతతో తాను తీసుకుని వచ్చినటువంటి బహుమానమును ఎలీషా తీసుకునవలనని నయమాను బ్రతిమలాడాడు, గాని తాను ఆ విధంగా చేయలేదు. 15వ వచనంలో ఏమని రాయబడినదంటే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును, ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియో తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బరితిమాలినను, అతడు ఒప్పకపోయెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. నీ యొక్క బహుమానం నాకు అక్కర్లేదు, నా పనిని నేను చేశాను, దేవునికి నీకు మధ్యవర్తిగా నేను ఏ పని చేయాలో ఆ పనిని అంతవరకు నేను చేశాను, అదే నా పని. కాబట్టి నేను దేవుని యొక్క చిత్తమునకు విరోధంగా నీ యొద్ద నుండి బహుమతిని పొందను అని తాను చెప్పి నయమానును పంపివేశాడు. ఈ వృత్తాంతమును మనం చూచినప్పుడు కొన్ని విషయాలకు మనం ఇక్కడ గుర్తించాలి. నయమాను ఇక్కడ సైన్యాధిపతి అన్నాడు. తన హోదా అనేటువంటిది, తనకున్నటువంటి స్థానం అనేటువంటిది తనకు చాలా ప్రత్యేకమైనటువంటిదిగా ఉన్నది. దానిని బట్టి అతను గర్వించేటువంటి వాడుగా ఉన్నాడు. దానితో తను ఆశించినటువంటి రీతిలో దైవజనుడు వచ్చి తనను స్వస్థపరచాలని అనుకున్నాడు. అంతేగాని దైవజనుడు చెప్పిన రీతిగా తాను చేయటానికి మొదట ఇష్టపడినటువంటి వాడుగా లేడు. చాలాసార్లు మనం జరిగించేటువంటిది ఏంటంటే, మనకు అవసరత ఉంటుంది, మన అవసరత తీరాలని చెప్పి మనము చాలాసార్లు మన యొక్క స్థాయి నుండి కొన్ని మెట్లు దిగేటువంటి వారంగా, ఎందుకంటే మనకున్నటువంటి అవసరతను బట్టి నీడును బట్టి చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఆ మెట్లు ఏమాత్రము దిగేందుకు మనము ఇష్టపడము. ఎందుకంటే నాకు అవసరత ఉంటే ఉండి ఉండవచ్చును, అయితే నేను ఈ స్థాయికి దిగిపోవటమా, ఈ యొక్క హోదాలో ఉన్నటువంటి వాడిని నేను ఏదో రోగంకు పోయేందుకు యోర్దానలో వెళ్ళి మునగటమా, ఇదే చెప్పేటువంటిది. ఆయన ఏదో వచ్చి బయటకు వచ్చి నా యొక్క రోగమున్న చోట ప్రార్థన చేసి మర్యాద చేసి నన్ను పంపుతాడనుకున్నాను, కనీసం ఇంట్లోంచి బయటకు కూడా రాలేదు అని తాను రౌద్రుడై మొట్టమొదటిగా తాను వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుని వద్దకు వచ్చినప్పుడు మన అవసరత మీట్ అయ్యేందుకు, మన యొక్క రోగం పోయేందుకు, మన పాప రోగం పోయేందుకు, మనకు శరీర రోగం పోయేందుకు ఆయన చెప్పినటువంటి పద్ధతి కాకుండా మనం ఆశించిన రీతిలో, మనం కోరుకున్న రీతిలో దేవుడు మనలను ట్రీట్ చేయాలని ఆయన బిడ్డల ద్వారా మనము ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అది జరిగినటువంటి విషయం. దేవుడు తన పద్ధతులను తాను కలిగి ఉన్నాడు. తాను ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోనవలనని అనుకుంటే ఆ విధంగా అప్పుడు అలా వారిని వాడుకునేటువంటి వాడై ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిని నీవు పోవలసినది గాని నీవు చెప్పిన రీతిని ఆయన వెళ్ళేటువంటి వాడుగా ఉండడు. కాబట్టి నీ అవసరతను నీవు గుర్తించినటువంటి వాడు కన్నట్లయితే నీ రోగమును నీవు పోగొట్టుకునవలనని సీరియస్గా ఆలోచించేటువంటి వాడు అయినట్లయితే అప్పుడు నీవు దేవుని మాట వినవలసి ఉన్నది. ఆయన యొక్క బిడ్డల ప్రార్థనలను నీవు లక్ష్య పెట్టవలసినది. ఆయన వాక్యమును నీవు లక్ష్య పెట్టవలసి ఉన్నది. దాని ప్రకారంగా నీవు నడుచుకునవలసి ఉన్నది. అప్పుడు ఆ సమయంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి నయమానుతో తన దాసులలో ఒక దాసుడు నెమ్మదిగా తనతో చెప్పినటువంటి ఆ మాటలు నయమానుకు బురలోనికి వెళ్ళినాయి. దాసుడు చెప్పేటువంటి మాటలు పైన ఉన్నటువంటి అధికారులు సాధారణంగా లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉండరు. కానీ నీవు కొన్నిసార్లు దేవుని వద్దకు వచ్చేటప్పుడు నీ క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాటలను నీవు లక్ష్య పెట్టవలసి ఉంటుంది. వారి మాటలు పనికిరానివని, నీ మాటలు మాత్రమే యోగ్యమైనవని, పనిచేసేటువంటివని నీవు అనుకున్నట్లయితే కిందకి త్రొక్కివేయబడేటువంటి వాడుగా ఉండగలవు. కొన్నిసార్లు దేవుడు తన దాసులను ఉపయోగించుకొని పెద్దవారికి బుద్ధి నేర్పేందుకు వారి యొక్క దాసులను ఉపయోగించుకున్నాడు. ప్రవక్తలకు నేర్పేందుకు గాడిదను ఉపయోగించుకొని ఉన్నాడు. ఈ విధంగా ఆయన సృష్టిలో తాను ఎంచుకున్న రైతుని పెద్దవారు అని చెప్పబడేటువంటి వారికి, పెద్దవారు అని భావించబడేటువంటి వారికి, పెద్దవారి మీ అని తమను గురించి తాము భావించుకునేటువంటి వారికి బుద్ధి నేర్పడానికి తమ కింద ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి దాసులను దేవుడు వాడుకొని వచ్చును. కాబట్టి నీవు మాట వినేటువంటి వాడవైనట్లయితే అప్పుడు నీవు దేవుని యొక్క కృపను చూడగలవు. అంతేకాని వీళ్ళు చెప్పేదేంటి, వీళ్ళు నాకు నేర్పేదేంటి, నాకు ఇన్నేళ్ల సర్వీస్ ఉన్నది, వీళ్ళ యొక్క మాట నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళు అని పక్కన పెట్టేటువంటి వాడు అయినట్లయితే అప్పుడు నీవు ఆ కుష్ఠరోగంతో చనిపోనై ఉన్నావు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. ఈ దాసుడు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఏ టోన్తో చెప్పాడో తెలియదు. అయితే తాను చెప్పినటువంటి ఆ మాటలు నయమాను యొక్క మనసును కదిలించినాయి. కాబట్టి ఇది దేవుడు తన దాసులకు ఇచ్చేటువంటి గొప్ప దీవెన అయి ఉంటుంది, కృప అయి ఉంటుంది, టాలెంట్ అయి ఉంటుంది. కొంతమంది నెమ్మదిగా మాట్లాడి మనుషులను, వారి మనసులను పట్టుకొనగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ఊరికినే రప్చర్ చేసేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడాను ఏ విధంగానూ దాన్ని మరలా అసెంబుల్ చేయగలిగినటువంటి విధంగా లేకుండా పాడు చేసేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి స్థితి కాదు. మనము ప్రారంభించేటప్పుడే మూర్ఖముగా ప్రవర్తించి గద్దింపుల ద్వారాను తెట్ల ద్వారాను ఈ విధమైనటువంటి పరిస్థితిని కాకుండా మాటలతో మాట్లాడుతూ, మాటలతో చెప్తూ, సరైనటువంటి జ్ఞానం కొరకు ప్రార్థించి మనము చెప్పేటువంటి మాటలు కొన్నిసార్లు పెద్దవారిని సహితము కదిలించగలిగిన శక్తి కలిగి ఉంటాయి. మరి ముఖ్యంగా నీవు ప్రార్థనాపరుడు అయినట్లయితే, నీవు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి అయినట్లయితే, నీవు చెప్పే ప్రతి మాట కూడాను అది వ్యర్థం కాకుండా దేవుడు ఉపయోగించుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ దాసుడు అటువంటి వాడై ఉండవచ్చును. రౌద్రుడై వచ్చేసినటువంటి ఆ యజమానునికి చాలా నెమ్మదిగా చెప్పినటువంటి మాటలు పనిచేసినాయి. పనిచేసిన తర్వాత తనను తాను తగ్గించుకొని తాను వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ నయమాను చేసినటువంటిది ఏంటంటే తన యొక్క దాసుని మాటలు విని గ్రహించుకున్నాడు. చాలా మందిలో గ్రహింపు ఉండదు. ఆ గ్రహింపు అనేటువంటిది లేకపోవటం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎరైజ్ అవుతూ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏమండి మీరు చేసినటువంటిది ఈ విధంగా ఉన్నది కదా, ఇది ఈ విధంగా జరిగిపోయినట్లయితే దాని నుండి అది ఆ విధంగా జరిగి ఉండేది కాదు కదా అని అంత కన్విన్స్ చేయడానికి చెప్పినా సరే వారి బరిలోనికి వెళ్ళదు. మేము నీతిమంతులము, మేము పెద్దవారిమి, మేము సైన్యాధిపతులము, మేము రాజులము, కాబట్టి మా పందాలు అది జరగాలే తప్ప ఒక్క అడుగు కిందకి దిగే పరిస్థితి లేదు అని తెలిసి చెప్పేవాళ్ళుగా ఉంటుంటారు. అలాంటి వారు ఏమీ కృపను దేవుని యొద్ద నుండి పొందేటువంటి వారుగా ఉండలేరు. గ్రహింపు అయిన తర్వాత పశ్చాత్తాప పడినాడు. నిజమే కదా, నేనెందుకు ఇలా తిరిగి వచ్చేసాను, నేను మూనిగి వచ్చుంటే ఇప్పటికే శుద్ధుడనై ఉండి ఉండేవాడిని కదా అని తాను పశ్చాత్తాపడినాడు. తర్వాత మూడవది లోబడినాడు. వెంటనే తిరిగి వెళ్ళాడు. యోర్దానుకు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగాడు. కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటిది, ఆ తర్వాత లోబట్టం అనేటువంటిది జరిగిన తర్వాత తనకి స్వస్థత అనేటువంటిది కలిగింది. ఇదే విధంగా మన ఆత్మీయ జీవితంలో కానీ, ఇతర మన దినచర్యలో కానీ, ఏదైనాను వాక్యానుసారంగా మనం చేసేటువంటి వారంగా ఉన్నప్పుడు గ్రహించుకుంటాం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయము. పశ్చాత్తాపడటం అనేటువంటిది దాన్ని ఫాలో అయ్యేటువంటి విషయము. దాని తర్వాత ఫాలో అవ్వాల్సినటువంటి విషయము లోబడుట అనేటువంటిది. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉన్నది, లోబడిన తర్వాత దాని యందు నిలిచి ఉండుట అనేటువంటిది. కొంతమంది కొన్ని ఆశీర్వాదములను పొందేటువంటి వారుగా ఉంటూ ఉంటారు దేవుని యొద్ద నుండి, ఆ తర్వాత దేవుని నుండి తొలగిపోతారు. వారి హృదయం గర్వించి మరలా గర్వంలోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు. అది సరైనటువంటి విషయం కాదు. అనేక మందికి ఈ యొక్క ప్రాబ్లం అనేటువంటిది ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. కొన్ని విషయంలో బాగానే ఉంటారు, కానీ మరలా వారి హృదయం కఠినమైపోవటం వలన వారు దాని యందు నిలిచి ఉండేటువంటి వారుగా ఉండరు. అయితే మనము దేవుని యొద్ద నుండి కృపలను పొందిన తర్వాత దేవుని యొక్క కృపలను మనము తలంచుకుంటూ ఆయనను స్తుతించుచు ఆయన యందు మనము నిలిచి ఉండవలసిన అవసరం ఎంతో ఉన్నది. అలా నిలిచి ఉన్నట్లయితే నువ్వు కదిలింపబడేటువంటి వాడవుగా ఉండవు. ఇది నయమానుకు సంబంధించినటువంటి విషయం. అయితే ఎలీషాకు సంబంధించినటువంటి ఒక విషయం మనం చూడవలసి ఉన్నది. అదేమిటంటే నయమాను ఎప్పుడైతే శుద్ధుడైనాడో తాను బహుమతులను తీసుకుని వచ్చి ఎలీషాను తీసుకునమని బ్రతిమలరిన్నాడు. కానీ ఎలీషా దానికి ఒప్పలేదు. నిజమైన దైవదాసుడు ఎలా ఉంటాడంటే దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున చేసేటువంటి వాడుగా ఉంటాడు. మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలకి, మనుషులు ఇవ్వజూపేటువంటి ఇంకా దేనికైనా సరే తాను తలయొగ్గేటువంటి వాడుగా ఉండడు. ఈ దినాల్లో మనము చాలా మందిని చూస్తూ ఉన్నాము. క్రైస్తవ సంఘములో అనేక మంది సువార్థకులు అనేటువంటి వారు, తర్వాత పెద్దలైనటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడాను ఎలా తయారవుతున్నారంటే వారి నిమిత్తమై భూములను, ఇళ్లను, ప్రాపర్టీస్ను సంపాదించుకోవటం, తమ ఇళ్లను చక్కబెట్టుకోవటం, తమ ఇళ్లకు రంగులు వేసుకోవటం, ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. అయితే వారు దేవుని కార్యములను లక్ష్య పెట్టేటువంటి వారుగాను, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దాంతో తృప్తి పడి ఉండేటువంటి వారుగా వారు ఉండట్లేదు. తమ ఆస్తులను ఏ విధంగానైతే వారు పరిరక్షించుకునేటువంటి వారుగాను, వాటి విషయమే జాగ్రత్త తీసుకునేటువంటి వారుగా ఉంటున్నారో, దేవుని యొక్క విషయములను, దేవుని యొక్క ఆస్తులను గురించి, దేవుని ద్రవ్యమును గురించి వారు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి వారుగా ఉండట్లేదు. దానివలన ఈ కలవరం అనేటువంటిది క్రైస్తవ సమాజంలో ఎంతో అలుముకొని ఉంటున్నది. ఫలానాయన చూడండి, నిన్నగాక మొన్న ఆయన ఇలా ఉన్నాడు, నేటి దినమందు ఆయన ఉండేటువంటి ఆ ఇల్లు మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగేటువంటి బోధకులు, యాజకులు ఇలాంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు అణిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను మరింత ఆశీర్వదించగలడు. ఆశీర్వదించుట అనుటలో నా ఉద్దేశం ఏమిటంటే అనేక రకములైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవి. కొంతమంది ఆశీర్వాదము అనగానే వారికి గుర్తొచ్చేటువంటిదల్లా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములే గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఈ లోక సంబంధంగా వారు ఎంత అభివృద్ధి పొందారు, వారు ఎక్కడ సెటిల్ అవుతున్నారు, విదేశాల్లో సెటిల్ అవుతున్నారా, ఇక్కడ ఎన్ని భూములు కొనుక్కున్నారు, ఎన్ని ఇళ్ళు పొందారు, ఇలాంటి వాటితో ఆశీర్వాదము అనేటువంటి మాటలో చాలామంది ఈ యొక్క యాంగిల్లో ఆలోచించేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ఏమీ లేనటువంటి వారుగా ఉండి కేవలము దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ దినమునకు సంబంధించిన భోజనముతో గడిపి దేవుని యొక్క కృపలను, దేవుని యొక్క ఆశీర్వాదమును ఎంతో పొందినటువంటి వారిని నేను చూచాను. వారికి ఏమీ లేదు, కేవలం ఒక బ్యాగ్ మాత్రమే ఉండేది. ఆ బ్యాగ్ మాత్రమే వారి ఆస్తి, వారి సమస్తం. ఆ బ్యాగ్ గనక తీసుకుని వెళ్ళినట్లయితే వారికి ఉన్న సమస్తమును తీసుకుని వెళ్ళినట్లే వారితో పాటు. అలాంటి వారు కానీ ఎంతమందికి ప్రయోజనకరులుగా ఉన్నారో, ఎంతమందిని ప్రయోజనకరులుగా దేవుని రాజ్యంలో చేశారో అది నేను ఆలోచించినప్పుడు అది నిజమైనటువంటి బ్లెస్సింగ్ అని నేను తప్పనిసరిగా గ్రహించి తెలుసుకున్నాను. ఇలాంటివి విలువలనేటువంటివి మర్చిపోయినట్లయితే దేవుడు మనలను పక్కన పెట్టగలడు. దేవుని ఎదుట నీవును నేనును ఏపాటి వారము. కాబట్టి మన అహంభావమును, అవివేకమును విడిచిపెట్టి ఇక్కడ నయమానుకున్నటువంటి ఆ గర్వమును విడిచిపెట్టి నీవు రౌద్రముగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి వాడవైనట్లయితే అక్కడ ఆగి నీవు ఆలోచించటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. తరువాత నయమాను యొక్క గృహంలో పనిచేసినటువంటి ఆ పని పిల్లను గురించి ఒకటి రెండు విషయములు మనం చూడవలసినది. ఆ పిల్ల పనిచేయుటకు వచ్చినటువంటిదే గాని ఆ పిల్ల గ్రహించేటువంటి వ్యక్తి అయి ఉన్నది, గమనించేటువంటి వ్యక్తి అయి ఉన్నది, మేలును కోరేటువంటి వ్యక్తి అయి ఉన్నది. ఆ పిల్ల మొదటిగా షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రవక్తను గమనించినటువంటి వ్యక్తిగా ఉన్నది. ఆయన ఏం చేయగలడు, ఆయన ఎవరు, ఆయన ద్వారా ఏం జరుగుతున్నది అనేటువంటిది ముందు గమనించినటువంటిది అది మనసులో ఉన్నది. ఇక్కడకు వచ్చినది, పనిచేస్తున్నది, అయితే యజమానునికి ఉన్నటువంటి కొరత ఏమిటి అనేటువంటిది గమనించిన వ్యక్తిగా ఉన్నది. ఆ తర్వాత ఎవరి దగ్గరకు వెళ్ళవలను, వారి దగ్గరకు వెళ్ళి అమ్మగారి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా మాటలు చెప్పినది ఆ కొరతను గురించి, కొరతను పోగొట్టుకునేటువంటి ఆ పద్ధతిని గురించి. కాబట్టి తాను ఆ విధంగా అమ్మగారికి తెలియజేయటం వలన ఆమె స్పందించి తదుపరి చర్యలు తీసుకునగలిగినది. మనము కొన్ని విషయములను, మేలైనటువంటి వాటిని ఎలా పొందగలమో తెలిసినటువంటి వారమై ఉంటాము, ఇతరులకు తెలియజేసేటువంటి వారంగా ఉండము. అయితే మనము పొందినటువంటి కృపలను దేవుని యొద్ద నుండి ఇతరులు కూడా పొందునట్లుగా మనం తెలియజేసేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. అయితే మనం ఉంటున్నామా అనేటువంటిది. ఈ విషయములన్నింటినీ మనం ఈ దినమందు జ్ఞాపకం చేసుకున్నాము. మనము ఎక్కడ ఉన్నాము, మన బాధ్యత ఏమై ఉన్నది, నీవు నౌకరు పిల్లగా ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నావా, లేకపోయినట్లయితే నయమానుకు విడమరిచి నెమ్మదిగా చెప్పినటువంటి దాసుని యొక్క పొజిషన్లో ఉన్నావా, లేకపోతే నయమాను పొజిషన్లో ఉన్నావా. నీవు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ నీవును నేనును దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మోకాళ్లను వంచవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రతి మోకాలు ఆయన యొద్ద వంగవలసి ఉన్నది. నేను వంగను అంటే అది నీ ఇష్టం, కానీ నీ మోకాలు వంగి తీరుతుంది ఒక దినమందు అని జ్ఞాపకం చేసుకునివలసి ఉన్నది. ఈ మాటలను మనం గ్రహించుకొని మన హృదయములను మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని దేవుడు ఆశించిన రీతిగా మనము బ్రతుకున్నట్లుగా ఆయన మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, నీ కృపను బట్టి నీవు మాకు ఇచ్చినటువంటి కొద్ది మాటల నిమిత్తమై నీ పాదములకు వందనములు చెల్లించుకొనిచున్నాము. ఈ లోకంలో మేముంటున్నప్పుడు కొన్నిసార్లు దాసునిగా ఉండవలసినది, కొన్నిసార్లు పని పిల్లలాంటి ఆ యొక్క పనిని మేము నిర్వర్తించవలసి ఉంటుంది, కొన్నిసార్లు మరి ఒక రీతిని మేము ఉండవలసి ఉంటుంది. అయితే అనేక సార్లు మేము నయమానువలే మా అవసరతను తీర్చుకునవలసిన పరిస్థితులు మాకుంటుంటాయి అని మేము తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. అయితే మేము గర్వించినటువంటి వారమైతే మీరిచ్చేటువంటి ఆశీర్వాదమును మేము ఆశించిన రీతిగా పొందలేము అని మేము తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. మీ పద్ధతులలో మీ యొక్క కృపలను పొందుటకు మీరు ఆశించిన రీతిగా మేము మీ యొద్దకు రావలసి ఉన్నది, వచ్చి తీరవలసి ఉన్నదని మేము గ్రహించుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. వస్తే మీ యొక్క మేలును మేము పొందగలము, రాకున్నట్లయితే మీ మేలును పూర్తిగా పోగొట్టుకొనగలము అని గ్రహించి మేము ఈ లోకములో బ్రతికున్న ఈ కొద్ది కాలంలో నీకు ఇష్టమై బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.